హలో ఫ్రెండ్స్, యద్దన పొడి సులోచన రాణి గారు రచించిన అభిజాత అనే ఒక సీరియల్ని, నవల్ని నేను ఈ ఎపిసోడ్లో స్టార్ట్ చేయబోతున్నాను. కథలోకి వెళ్తే, 10 రోజుల తర్వాత సీనయ్య మా ఇంటికి వచ్చాడు. నాన్న పంచాంగం చూసి పెళ్లివారు చూడటానికి రావాల్సిన తిది గురించి చెప్తున్నారు. అమ్మ కూడా ఆయన కుర్చీ పక్కనే నిలబడి ఉంది. వంట ఇంట్లో కాఫీ కలుపుతున్న నేను ఈ మాటలన్నీ శ్రద్ధగా ఆలకిస్తున్నాను. నాన్న దగ్గరికి వచ్చి పరిగెత్తి, నాన్న వద్దు, నాకు పెళ్ళి వద్దు, నేను చేసుకోను అని చెప్పాలనిపించి ఆవేశంగా వంట ఇంటి గుమ్మం వరకు వచ్చి గుమ్మం మీద చెయ్యి వేసి ఆగిపోయాను. సీనయ్య వెళ్ళటానికి లేచాడు. నాన్న ఆయనని పంపటానికి కుర్చీలో లేచి తువాలు భుజం మీద వేసుకున్నాడు. అసలే సన్నగా ఉండే నాన్న ఈ మధ్య నా గురించిన గొడవలతో ఇంకా చిక్కి వంగినట్టుగా అనిపిస్తున్నారు. అమ్మ మాత్రం ఎప్పటిలా హుందాగా పైట చెంగు తూపుకొని భుజాలు చుట్టూ లాక్కుని ఒక చేతిని మరో చేతితో పట్టుకొని నిలబడుంది. వాయిదా వేయటానికి వెళ్ళే సుమా, పెళ్లి చూపులకి వచ్చేమనండి చెప్పింది అమ్మ. అట్లాగే శాంతమ్మ గారు అన్నాడు ఆయన. నా ప్రమేయం లేకుండా, నన్ను అడగకుండా పెళ్లి చూపుల నిర్ణయం జరిగిపోయిందనే ఆవేశం నాలో మెల్లగా పాలు పొంగి తీసినట్టుగా దిగిపోయింది. అవుననటానికి కాదనటానికి నాకేం హక్కుంది? నన్ను పెంచిన దయామయులు వీళ్ళు. వీళ్ళని నాకు పెళ్లి చేసి పంపించాలనిపిస్తే అడ్డుకుని అభ్యంతరం చెప్పే హక్కు అధికారం నాకేమున్నాయి? నా పట్ల వారిలో ఏ మార్పు లేదు, కానీ నాలో పెద్ద మార్పు. నేను ఇదివరకటి ఆ హేమోని కాదు. నాలో ఏదో ఒంటరితనం నా మనసును తులిచేస్తూ నాలో ఒక అంధకారం లాంటి కన్నాలు ఏర్పరచేస్తుంది. ఇదివరకు కాలేజీ నుంచి రాగానే వంట ఇంట్లో ఎక్కడో పనిచేసుకుంటున్న అమ్మ దగ్గరికి పరిగెత్తుకొని వెనక నుంచి గట్టిగా కౌగిలించుకుంటూ అమ్మ అని ఆనందం పొందేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ సంతోషం రావటం లేదు. నాకు నాకే ఒక అవ్యక్తమైన అంటరానితనం. ఇదివరకు ఇంట్లో ఏది చూసినా, పెరట్లో ఏ మొక్క చూసినా అవి నేను, మా అమ్మ, నాన్న అంతా ఒకటి అనే ఆనంద ప్రకంపనలు ఉండేవి. ఇప్పుడు అవి లేవు. ఒక నిర్లిప్తత. పెరట్లో ఏపుగా ఎదిగిన బంతిపూల చెట్లను చూస్తే వాటిని తాకుతూ, అమ్మ దీనంగా, అమ్మ నాన్న మిమ్మల్ని పెంచినట్టే నన్ను పెంచారు అనుకునేదాన్ని. వాకిట్లో ఆడుకోవటానికి వచ్చిన బిచ్చకత్తె అమ్మకి పట్టడు అన్నం కూర వేస్తుంటే నాకు ఆ బిచ్చకత్తెకి ఏమిటి తేడా? అమ్మ నాన్న నన్ను తమ ఒడిలోకి తీసుకోకపోతే నా గతి ఇదేగా అన్న ఆలోచన వచ్చి వాళ్ళు జలధరించేది. నిద్రలో చీకట్లో ఒంటరిగా రోడ్డు మీద నిలబడ్డట్టు విక్రమ్ తరుము కోస్తుంటే, పరిగెత్తుతుంటే అటు ఎదురుగా వీధి రౌడీలు చేతులు చాచి ఎదురు వచ్చి నవ్వుతున్నట్టు భయంకరమైన కల. నిద్రలో ఏడుస్తుంటే మెలకు వచ్చి కూర్చుంటే ఒంటి నిండా చెమటలు దిగకారేవి. ఆ రాత్రి వేళ సన్నటి బెడ్ ల్యాంప్ వెలుగులో పైనుంచి మెట్లు దిగి వస్తే కింద నాన్న మంచం మీద, ఆ మంచం పక్కన చాప వేసుకుని అమ్మ గాఢ నిద్రలో ఉండేవారు. నేను మెట్ల మీద బుగ్గలకి చేతులు ఆనించి కూర్చుని వారిద్దరిని తదేకంగా చూసుకునేదాన్ని. నేను వారికి చందను అనిపిస్తే ఏదో బేలతనం, ఒంటరితనం నా మనసును చిమివేసేవి. ఒక్కసారి నేను ఏ కిటికీ దగ్గరనో అలా పరధ్యానంగా నిలబడిపోయి ఉంటే పడకుర్చీలో కూర్చుని నాన్న హేము అని పిలిచేవారు అంటూ ఉలిక్కి పడేదాన్ని. ఏమిటి ఆలోచన? ఏమీ లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయేదాన్ని. డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేసేటప్పుడు నాన్న, నేను ఒక్కటై అమ్మను ఏడ్పించేవాళ్ళం. ఆ నవ్వులు, ఆ సరదాలు పోయాయి. వారు కూడా ఈ గొడవల మీద రాతలు గొడవలతో దిగులు పడి నాకు త్వరగా పెళ్లి చేసేయాలనే ఆదుర్దాలో ఉన్నారు. నా మనసు, నా జన్మకి కారణమైన ఆవిడ ఎవరు అంటూ ఆలోచనలు అటు ఇటు పరిగెడుతూ ఉన్నాయి. ఆవిడని నేను తెలుసుకోవాలి, కానీ నాకు సాధ్యమవుతుందా? రంగాకి ఈ సంగతులన్నీ ఎప్పటికప్పుడు ఉత్తరం రాస్తూనే ఉన్నాను. తను అన్నిటికీ కలిపి రంగా 3 ముక్కల్లో నా సమస్య తేల్చేసినట్టుగా జవాబు రాసేది. నోరు మూసుకొని నువ్వు నువ్వుగా ఉండు, నీ చిన్నప్పటి జీవితం ఓ పేడకలగా మర్చిపో, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పది. రంగా నుంచి ఎంత పెద్ద ఉత్తరం ఎంతో ఓదార్పు మాటలతో వస్తుందని ఆశతో 1000 కళ్ళతో ఎదురు చూసిన నాకు నిరాశ నిస్పృహ ఎదురైంది. ఆ ఉత్తరం నలిపి ఉండ చేసి టేబుల్ కింద పడేశాను. తల్లిదండ్రుల ఒద్దికలో ఆకుచాటు పువ్వులా పెరిగిన రంగాకి నా బాధ ఏం తెలుస్తుంది? తెలియదు, అస్సలు తెలియదు. రంగాకి జీవితంలో ఒకే బాధ, అది కూడా చిన్నప్పుడు మాత్రమే ఉండేది. రంగాకి మేనిచాయి తక్కువ. ఒకే తల్లిదండ్రుల బిడ్డలైన రంగా చెల్లెళ్ళు భద్రిక చంద్రిక పచ్చటి పసిమి ఛాయ నా ఒంటి రంగు వారికంటే ఎక్కువే. మేము 4 కలిసి ఆడుతుంటే రంగా చామన ఛాయ ఇంకా నల్లగా అనిపించేది. కొత్త వాళ్ళు రంగాని వేరే వాళ్ళ అమ్మాయి అనుకునేవారు. బంధువులు ఏమే నల్లపిల్ల అని పిలిచేవారు. రంగా శరీర ఛాయ మెరుగు రావటానికి చాలా పోషకాలే చేసింది. సున్నిపిండి, పాలు, పసుపు, రుద్ది, చివరకు ఆకులు అరాలు కూడా నూరి పట్టించేది. ఏమీ లాభం లేకపోగా రంగు ఇంకా తగ్గింది. ఇక లాభం లేదని ఎవరైనా ఏమీ నల్లపిల్ల అంటే ఏమిట్రా ఎత్తుపడలోడా అన్నట్టు ఎదురు సమాధానం ఇవ్వసాగింది. తర్వాత రంగాకి బాధ లేకుండా పోయింది. తల్లి స్కూళ్ళ ఇన్స్పెక్టర్ అవటంతో రంగాకి చిన్నప్పటి నుంచి చెల్లెళ్ళ ఆలనా పాలన చూడటం అలవాటైపోయింది. తల్లి కంటే ఎక్కువగా వారి ఆలనా పాలన చూసేది. ఇక భద్రిక చంద్రిక గడియారంలో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు లాంటి వాళ్ళు. భద్రిక ఏ పనైనా చాలా నిదానం, చంద్రిక కాలు ఒక్కచోట నిలవదు. రంగాకి ఏ విచారం ఎక్కువసేపు ఉండదు. నవ్వుతూ పనులు చేసుకుంటూ మనుషుల్ని కలుపుకుంటూ పోతుంది. రంగా చెల్లెళ్ళని చూసినట్టే నన్ను ఆత్మీయంగా చూస్తుంది. అందుకే నా బాధ రంగాకి పట్టలేదంటే నాకు కోపం వచ్చింది. నాన్న చెప్పిన తిథికి నన్ను చూడటానికి పెళ్లి చూపులకి నారాయణరావు గారి కుటుంబం వచ్చింది. ఎప్పుడూ అలంకరణ విషయంలో అమ్మ చెప్పినట్టు వినకుండా హఠం చేసే నేను అమ్మ చెప్పిన చీర కట్టుకున్నాను. పెట్టుకోమన్న నగలు పెట్టుకున్నాను. అమ్మ నా అలంకరణ సరిగ్గా ఉందో లేదో అని అశాంతం పరిశీలించింది. తర్వాత నా గడ్డం పుణికిపుచ్చుకొని కుర్రాడి పేరు మల్లికార్జునటమ్మ, అందరూ మల్లిక్ అని పిలుస్తారట, తెల్లగా పొడుగ్గా చాలా బాగున్నాడు, నీకు సరైన ఈడు జోడుగా ఉన్నాడు, తల్లి తండ్రి అతని ఇద్దరు చెల్లెళ్ళు కుటుంబం అంతా బాగుంది, పిల్లాడి తల్లి నెమ్మదస్తురాల్లా ఉంది, చెల్లెళ్ళు చురుగ్గా ఉన్నారు. ఈ సంబంధం అయితే నీ అంత అదృష్టవంతురాలు ఎవరూ లేరే తల్లి. నువ్వు మొహమాట పడకుండా ఒకటే తలదించుకొని కూర్చోకుండా పిల్లాడిని సరిగ్గా చూడు. ముఖ్యమైన విషయాలు చెప్పేటప్పుడు అమ్మ అక్కడ ఎవరూ లేకపోయినా రహస్యం చెప్పినట్టే ఇది చెప్పింది. అసలు అమ్మ తత్వమే అంతా చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పేస్తుంది. అమ్మ నన్ను తీసుకుని వస్తుంటే కింద మెట్టు దగ్గర నాన్న ఎదురు వచ్చారు. దానాన్న అంటూ నా చేయి పట్టి తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ పరిచయం చేశారు. మల్లిక్ని పరిచయం చేయగానే కళ్ళెత్తి సూటిగా చూశాను. అతను చిరునవ్వుతో చూస్తున్నాడు. నా గుండె లయ తప్పినట్టుగా అయింది. వచ్చే కుర్చీలో కూర్చున్నాను. నీ పేరేంటమ్మా? నారాయణరావు గారు అడిగారు. హేమసుందరి. సుందరి మా అమ్మ పేరు, హేమ మేము కలుపుకున్నాం అన్నాడు మా నాన్న. సుందరమ్మ గారు నాకు తెలుసును, సీనయ్య చెప్పిన దాన్ని బట్టి మనం దూరం బంధువులమండి అన్నాడు ఆయన. కుర్చీలో కూర్చుని ఉన్న నేను తల ఎక్కువ దించలేదు, ఎక్కువ ఎత్తలేదు. అమ్మ నిన్ననే నా చేత కుర్చీలో ఎలా కూర్చోవాలో రిహార్సల్స్ చేయించింది. ముఖమైతే ఎత్తగలిగాను కానీ కళ్ళు కిందకే వాలిపోతున్నాయి. సీనయ్య మాకు వాళ్ళకి గల దూరపు బంధుత్వం చెప్తున్నాడు. అమ్మ సాయం కోసం వచ్చిన పక్కింటి పిన్నిగారు పలహారాలు తెచ్చి అందరికీ అందించింది. నువ్వేదైనా అడుగుతా అంటే అడుగు ఉమా, ఆయన కూతుళ్ళతో అడిగాడు. ఏం చదువుతున్నావు? ఆ అమ్మాయి వెంటనే అడిగింది. నా చదువు గురించి చెప్పాను. ఫలహారం తింటున్న నారాయణ గారు నన్ను, నేను సీనయ్య పిల్లని గురించి ఒకటే చెబుతుంటా అతిశయోక్తులు అనుకున్నాను. నా ఊహ తప్పు చేసింది మీ అమ్మాయి. ఏమిటి మీ అమ్మాయి మీ పోలికే కాదు మీ ఆవిడ పోలిక కాదు అన్నాడు. గదిలో నిశ్శబ్దం. నా గుండెల్లో దెబ్బతిన్న పావురంలాగా రెక్కల రెపరెపల సవ్వడి. నాన్న కూడా మాట్లాడలేదు. పెద్దంచు జరీ చీర కట్టుకొని కొంగు జరీ కనిపించేలా నడుముకి తిప్పుకొని పటపటాయిని కుడిభుజం మీదకి లాక్కొని మెళ్ళో చంద్రహారం ముక్కు పొడక మెరిసిపోతుండగా ఒక అరచేయి మరో అరచేతికి ఆనించి నిలబడిన అమ్మ ధీమాగా తడబాటు లేకుండా, మా హేమంతా మా మామగారి తల్లి పోలిక, ఆవిడ నోట్లోంచి ఊడిపడినట్టే ఉంటుంది అంది. నాన్న, వరలక్ష్మి కాఫీ రెడీ చేశావమ్మా. నాన్న వంట ఇంటి వైపు వెళ్ళారు. నువ్వేదైనా అడగబోయి, ఆయన భార్యను అడిగారు. అడిగేదేముంది, వాడిష్టం అయితే నాకు ఇష్టమే అంది ఆవిడ ఫలహారం తింటూ. తల్లి కొడుకులిద్దరికి మాట ఒకటే అన్నారు ఆయన. మా ఇంట్లోనూ అదే, తండ్రి కూతుర్లు ఇద్దరూ ఒకటే అంది అమ్మ. నాన్న ఆయన కాసేపు రాజకీయాలు మాట్లాడుకున్నారు. అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళండి అన్నాడు ఆయన. నేను లేచాను. నా గదిలోకి వచ్చేశాను. కంపరం పుట్టిన దానిలా చీరా నగలు తీసేశాను. నా పాత నైటీ వేసేసుకున్నాను. కింది వాళ్ళు వెళ్ళటం, అమ్మ నాన్న వేడుకోలు చెప్పటం వినిపించింది. సీనయ్య కూడా వెళ్ళినట్టున్నాడు. అమ్మ వరలక్ష్మిని స్వీట్స్ తీసుకువెళ్ళమని బలవంతం చేయటం, సాయం చేసినందుకు పదే పదే కృతజ్ఞతలు చెప్పటం వినిపించింది. నేను చేతులు బుగ్గలకి ఆనించుకుని నుంచున్నాను. ఇల్లు నిశ్శబ్దమైంది. అమ్మో, కింది నుంచి నాన్న పిలుపు వినిపించింది. ఆ పిలుపులో వాత్సల్యం, ప్రేమ, ఇదివరకు గర్వం అనిపించేవి. మా అమ్మని నాన్నని మా ఇంటిని చూసుకుంటే నేనేదో ప్రత్యేక వ్యక్తిననే ఆనందం ఉండేది. నా అదృష్టం ఎవ్వరికీ ఉండదన్నంత సగర్వంగా భావించేదాన్ని. ఇప్పుడు అమ్ము అని నాన్న పిలుపు, నేను వారి బిడ్డని కాను అని తెలిసిన నిజం నన్ను పాతాళానికి తొక్కేస్తే, అక్కడున్న నేను ఆ పిలుపు విని ఆ చీకటిలోయ నుంచి రాలేక విలవిల్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అమ్మ కిందకి రా అని నాన్న కేక పెట్టారు. నేను కాదలేనట్టుగా మెల్లగా మెట్లు దిగి వచ్చాను. అమ్మ చెరోచేత్తో కాఫీ కప్పులు వంటింట్లోంచి వస్తోంది. ఒక కప్పు నాన్నకిచ్చి నన్ను నా పాత నైటీని చూసి బొగ్గు మీద చేయించుకొని, ఏమిటే ఈ అవతారం, అప్పుడే బట్టలు మార్చేసుకున్నావా, నగలు తీసేసావా, ఏం కుంపలు మునిగాయని, ఆ ముస్తాబులో ఎంత లక్షణంగా ఉన్నావు, అసలు నా అదిష్టే తగులుతుందేమో అనిపించింది. మీ నాన్న నన్ను సరిగా చూడలేదు, పోని మార్చుకుంటే సరేలే. ఈ వెదవ నైటీ ఏమిటి, ఎన్ని పంజాబీ డిజిటల్ చీరలు లేవు, ఒక్కటి నీకు మంచిది కనిపించలేదా, నిష్ఠూరంగా నిలదీసినట్టుగా అంది